దానికి దగ్గరికి రాగానే ఆ కొడుకు కనబడ్డాడు. కొడుకు కళ్ళకు కనబడలా, హృదయ సీమ పొడ చూపిన అన్నాడు ఇక్కడ ఉంది కవిత్వం. వీడికి ముసలితనం వచ్చి కళ్ళు కనపడ్డంలా, అందుకని ఎదురుగుండా ఉన్న వాళ్ళు అలుక్కుపోయి ఎవరెవరో తెలియటం లేదు. అందుకని దూరంగా ఉన్న కొడుకు తనకి కళ్ళకు కనబడకపోయినా వాడి మీద ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ వల్ల వాడు హృదయంలో కనబడ్డాడు. మనస్సులో కళ్ళు మూసుకున్నా తెరిచినా వాడు కొడుకే కనపడేవాట. అందుకని ఆ కొడుకు కనపడడంతో నారాయణ 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 వీళ్ళెవరో వచ్చారు రోయ్, భయంకరంగా ఉన్నారు రోయ్, నన్ను చంపేస్తున్నారు రోయ్, రక్షించ రోయ్ అన్నాడు. ఆ నారాయణ అనగానే వెంటనే వీడి పాపాలు పోయి యమకెంకరుల్ని విష్ణుకెంకరులు వచ్చి తరిమి వైకుంఠానికి పట్టుకుపోయారు. 10 ఏళ్ళు ఆయువిచ్చారు, 10 ఏళ్ళు అయ్యాక వైకుంఠానికి పట్టుకెళ్ళారు. చచ్చేవాడు ఇంకో 10 ఏళ్ళు బతికాడండి. 88 ఏట యమకెంకర దర్శనం అయ్యింది వాడికి, నారాయణ అన్నాడు. నిజానికి వాడు విష్ణువు మీద భక్తితో నారాయణ అన్నాడా, కొడుకు కోసం నారాయణ అన్నాడు, కొడుకుని తలుచుకుని నారాయణ అన్నాడు. దాంతో వీడి పాపాలు తగ్గి ఓ 10 ఏళ్ళు ఆయువు పెరిగి 98 ఏళ్ళు బతికాడు. ఆయువుతో పాటు ఆరోగ్యం వచ్చింది. దాంతో ఈ మూర్ఖురాలైన పెళ్ళాన్ని, ఆ బిడ్డల్ని అన్నీ విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయి బదరీకి వెళ్ళి మహాతపస్సు చేసి నిరంతర నారాయణ స్మరణ చేసి వైకుంఠానికి పోయాడు. ఒక్క దెబ్బకి కూడా జీవితమే మారిపోయింది చూసారా. అందుకని మనం ఏం చేయాలన్నమాట, నిరంతరం పిల్లలకి హరినామస్మరణ నేర్పాలి, మంత్రోపదేశం చేయించాలి. గురువుల దగ్గరికి తీసుకెళ్లి పిల్లల్ని, రే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన మంత్రం ఇస్తారా, మంత్రం చేసుకోవాలి. ఒక్క అక్షరం ఐం అనే అక్షరం చాలు వాడిని తరింపజేయడానికి, క్లీం అనే బీజం చాలు, హ్రీం అనే బీజం చాలు, నారాయణ అని 4 నామాలు కూడా చేయలేకపోవచ్చు, ఒక్క అక్షరం చాలట. అందుకే ఏకాక్షరమపిచ ఒక్క అక్షరమైనా గురువిచ్చిన మంత్రం చివరి క్షణములలో నిన్ను రక్షిస్తుంది. దురదృష్టం ఏమిటి, ఒక మహానుభావుడైన గురువు మీకు మంత్రం ఇస్తే మీ పూర్వజన్మ కర్మ వల్ల ఎవడో దరిద్రుడు తగిలి అలాంటి మంత్రాలు మీరు చేయకూడదు అని ఇందులో చెప్పండి అంటాడు. ఈ పాపాత్ములు వాళ్ళు నరకానికి పోతారు, వీళ్ళని నరకానికి తోస్తారు. అందుకే గురుభక్తి కలిగే వాళ్ళు ముందే ఆలోచించుకోవాలట, మనం వెడుతున్నాం చివరిదాకా ఉంటామా లెగ్గుతామా లేదా, లేకపోతే వెళ్ళకూడదు. ఎందుకని పాడు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక, నేను నాశనం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ బాగుపడిచేవాళ్ళు తక్కువ మంది ఉంటారుగా. ఒక వ్యక్తి నాశనం అవ్వాలని ఎలా వరకు కోరుకుంటారు. ఇక్కడ ఒక అద్భుతమైన కథ చెప్తాను మీకు. ఒక ఊరు చిన్న పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరులో ఎక్కువ మంది పేదవాళ్ళు, అది జమీందారీ గ్రామం అవ్వడం వల్ల ఊరు చివర మాత్రం పెద్ద రాజుగారి భవనం ఉండేది, జమీందారు గారి భవనం, 1000 ఎకరాల స్థలంలో కట్టబడిన కోట. అందులో జమీందారు గారు, ఆయన భార్య, పరివారం ఉండేవారు. ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ వాళ్ళవి, వాటిని రైతులకి వాళ్ళు కౌలుకి ఇస్తారు. కొంతమంది సొంత పొలం ఉన్న రైతులు ఉన్నారు. ఓసారి ఏం జరిగింది, ఈ రైతుల్లో కేవలం 2 ఎకరాల పొలం కలిగిన ఒక రైతు ఉన్నాడు. ఆ 2 ఎకరాల పొలంలోనే ఒక గుడిసె వేసుకుని చిన్న వ్యవసాయం ఏదో కాలక్షేపం చేస్తున్నాడు. ఆ గుడిసె పూరి గుడిసె, తాటాకు గుడిసె, దానిపైన గడ్డి వేసి ఏదో కాలక్షేపం చేస్తున్నాడు వాడికి ఒక పిల్లలం ఇతర పిల్లలు. వాడు ఒక రోజున తన పొలంలో ఉన్న ఆ ఇంట్లో 2 ఎకరాల పొలంలోనే గుడిసేసుకున్నాడు. ఆ గుడిసె ముందు ఓ చిన్న వ్యవసాయపు బావి ఒకటి ఏర్పాటు చేసుకుని, బోరు బావి లాంటి బావులు తవ్వుకుని, ఏదో ఆ రోజుల్లో బోరు బావులు ఎక్కడ ఇడిసేయండి, నీళ్లు ఏతామెత్తి తోడుకునేవారు, అలాంటి బావి తవ్వుకుని అందులో నీళ్లు పోసి, అది వ్యవసాయానికి సీజన్ కాదు, అంటే వరి పంట పండే కాలం కాదు. అందుకని వాడు పొలంలోనే అరటి చెట్లు కొన్ని నాటి, ఆ అరటి చెట్లు చుట్టూతో ఏవో గుమ్మడిపాదులు, బూడిద గుమ్మడిపాదులు, బీరపాదులు, పొట్లపాదులు, ఆనపాదులు పెట్టుకుని వాటికి నీళ్లు వస్తున్నాడు. ఇంతలో డబ్బ డబ్బ శబ్దం చేసుకుంటూ జమీందారుని గారు 8 గుర్రములు పొంచిన బగ్గీలో అక్కడ ఆగింది. జమీందారు గారి యొక్క భార్య జమీందారిని సరిగ్గా వీడు నీళ్లు తోడి పాదులకు పోస్తూ ఉంటే అక్కడ ఆగిందిట. వీడు ఉలిక్కిపడి వెంటనే అమ్మగారు దండం, అమ్మగారు దండం అంటే రథం దగ్గరకు వచ్చాడు. ఆవిడ చిరునవ్వు నవ్వి, ఏంటి రథంలోంచి కిందకి దిగి, ఏమైనా నీ వ్యవసాయం ఎంత అంటే 2 ఎకరాలమ్మా, ఏం సరిపోవట్లేదు పెద్దగా, అయితే దేవుడి దేవుల భోజనానికి మాత్రం లోటు లేదు, డబ్బులు లేవు, కానీ ఇప్పుడేమో వేసవికాలం వచ్చింది కదా, మళ్ళీ పంట వేయడానికి 2-3 నెలలు సమయం ఉంది, అందుకని ఈ బావిలో నీళ్లు తోడి చిన్న చిన్న అరటి చెట్లు పెంచుకుంటూ పొలం చుట్టూత పాదులు పెట్టుకుని బతుకుతున్నానన్నట. మొత్తం మీద సంవత్సరానికి కష్టపడితే నీకు ఎంత వస్తుందిరా బాబు అంది. ఎంతమా 2 రూకలు వస్తాయన్నట. ఆ రోజుల్లో 2 రూకలు అంటే చాలా ఎక్కువ ఉండవు. అలాగా నీ పొలము నీ గుడిసే నాకు అమ్ముతావా, 1000 రూపాయలు ఇస్తానంది ఆవిడ. వీడి డామ్మని కింద పడిపోయాడు, వీడు బుర్ర కొకేసుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ పొలానికి గట్టిగా 50 రూపాయలు ఇవ్వరు, ఆ గుడిసెకు 1 రూపాయి ఇవ్వరు. ఆ రోజుల్లో డబ్బుకి విలువ తక్కువ, నీకు తెలియదు ఏమంది, మా చిన్నప్పుడు కూడా పొలాలు చాలా చీప్గా 100 రూపాయలకి ఎకరం కొన్నవాళ్ళని నేను చూశాను. కాబట్టి ఆ రోజుల్లో చాలా తక్కువ రేట్లు భూములు, ఇప్పుడంటే డబ్బులు పెచ్చలు పెరిగిపోయాయి కానీ. అందుకని వాడికి మతిపోయి 50 రూపాయల కంటే విలువ చేయని పొలం, గట్టిగా 1 రూపాయి నుంచి 10 రూపాయల కంటే విలువ చేయని పూరి గుడిస అమ్మగారు 1000 రూపాయలు ఇస్తానన్నారా అని గిల్లుకున్నట్ట. నిజమే నేను చెబుతున్నది, నువ్వు నీ గుడి సంబాలనుకుంటే రేపటిలోపు నా దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ ఇచ్చి 1000 రూపాయలు స్పాట్లో ఇచ్చేస్తాను బంగారు రోకలు అందిట ఆవిడ. అలాగేనమ్మా సాయంకాలం మా ఇంటి దాన్ని తీసుకుని వస్తా, ఒక్కసారి మా ఆవిడకి కూడా చెప్పాలి కదా అన్నట్ట. సరే అని ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన వెంటనే భార్యను పిలిచాడు. ఆవిడంది, ఏమండి 1000 రూపాయలు ఇస్తానంటే ఇంకెందుకు ఆలస్యం చేయటం, నా మాట వినండి తొందరగా అమ్మేయండి, 1000 రూపాయలు పెట్టుకుంటే మనం పొరుగు రెడితే ఇలాంటి పొలం 1000 ఎకరాలు కొనుక్కోవచ్చు అంది. సరే అని ఇంట్లోంచి బయలుదేరాడు. ఇంతలో ఇంటి పక్క వాడు వచ్చాడు. వచ్చి, ఏమిటి జమీందారిని గారు ఏదో నీతో మాట్లాడారు అన్నట్ట. 1000 రూపాయలకి నా పొలమును నా ఇల్లు కొంటున్నారు ఆవిడ అనగానే, నీకు మతిలేదేమిట్రా, నీ కూలిపోయే గూడిసేను ఈ బోడి పొలం ఎవడన్నా 1000 రూపాయలు ఇచ్చుకుంటారా, ఆ మాత్రం నీకు బుర్ర ఉండద్దట్రా. నా అనుమానం ఈ పొలంలో నీ గుడిసె కింద ఏవో నిధులు దొరికింటాయి, నిధులు ఉన్నట్టు వాళ్ళకి ఉప్పు అందింది. వాళ్ళ దగ్గర జ్యోతిష్కులు ఉంటారు కదా, వాస్తు శాస్త్రవేత్తలు, అందుకని వాళ్ళు ఎవరో బహుశా ఈవిడి దగ్గరికి వెళ్ళి కింద నిధులు ఉన్నాయని చెప్పుంటారు. ఆ నిధి నిక్షేపాలు ఏం భాండారాలో, ఏమో కోటానుకోట్ల రత్నాలు వజ్రాలు ఇంకేమో ఉన్నాయేమో, పిచ్చాడ 1000 రూపాయల కోసం నిధులు పాడు చేసుకుంటావట్రా అన్నట్ట. నిజమేనంటావా అన్నాడు. కాసేపటికి పక్కవాడు వచ్చాడు, ఒకళ్ళ తర్వాత ఒకడు వచ్చారు. సందేహం లేకుండా పనికి మాలిన గుడిసెని 1000 రూపాయలకి ఆవిడ కొంటుందంటే ఏదో రాజకీయం ఉంది, వీళ్ళని నమ్మకూడదు, దీని కింద నిధి నిక్షేపాలు ఉంటాయి అని చెప్పారట. దాంతో వీడు జమీందారుని గారి దగ్గరికి వెళ్ళి నేను అమ్మనండి అని చెప్పేశాడు. ఆవిడ తెల్లబోయింది, అరే 1000 కాకపోతే 2 అంది. చచ్చిన అమ్మనమ్మ అమ్ముతానంటే అని ఇంటికి వచ్చి మొత్తం పొలం అంతా పీకి పాకాన పెట్టి గుడిసెంతా పీకి గురపాలెట్టి తెగదవ్వాడు పైన నుంచి కింద దాకా. కిలోమీటర్ తవ్వినా 6 నెలలు తవ్వినా 1 రూపాయి లేదు అక్కడ నిక్షేపం లేదు, ఏమీ లేదు. అడుగున వల్లకాడు ఉండేది పూర్వం అడుగున, ఆ వల్లకాడులో నిక్షేపాలు లేవు కానీ ఎముకలు బయటపడ్డాయి. వీడు బుర్ర బాధేసుకుని ఏడుస్తూ అమ్మగారండి అమ్మగారండి 1000 రూపాయలు 500కే నమ్మేస్తానండి అన్నట్ట. చెవతల కూర మళ్ళీ ఇంటి దగ్గర అడుగు పెట్టి అంటే కొరడతో కొడతానండి ఆవిడ. లేదమ్మా పోనీ 100కి అంటే నాకెందుకురా, ఇప్పుడు నేను మా ఆయనతో ఓ పోటీ వేసుకున్నాం, మా ఆయనకి పాత వస్తువులు అంటే పిచ్చ, 25 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కొన్న పేపర్లు లేకపోతే 1000 ఏళ్ల క్రితం గుర్రబండీలు చెత్త సామగ్రి అంతా ఇంట్లో ఉంచుతట అవి అమ్మడం. ఆ ఇంట్లో ఇప్పుడు గుర్రబండి ఉంది, అది ముక్కలైపోయింది కుళ్ళిపోయింది ఎందుకు పనికిరాదు, ఆ పాత సామగ్రి ఎందుకు చెప్పండి. కొంతమంది ఇళ్లలో చూడండి, మీకు ఎప్పుడు చూసినా తాతల ముత్తాతల కాలం నాటివి అనమాట, చెత్త చెదారం తీయరు ఉపయోగపడవు, మేకులు బాకులు గుడ్డలు అవన్నీ అలాగే అట్టే పెట్టుకుంటారు, మరి ఏం కర్మయోగమో తెలియదు. పాత సామగ్రి ఇంట్లోంచి ఎంత తొందరగా వదులుకుంటుంటే అంత మంచిది, శవం లాంటివి అవి ఎందుకు, ఇంకా అవి ఏమైనా బంగారం నగలైతే పోనీ ఉపయోగపడతాయి అనుకోవచ్చు. అలా చెత్తంతా పేరుస్తూ ఉంటే ఒకరోజు అందిటావిడ, ఎందుకండి ఈ చెత్త ఎవరికైనా ఇచ్చేసినా ఉపయోగించుకుంటారు, లేదా పాత సామగ్రి వాడికేస్తే 10 రూపాయలు వస్తాయి అమ్మి పారేయండి అందిట. చెత్త కొనుక్కునే వాళ్ళు ఉంటారంటే నీ మొహం. ఊరవతల పూరి గుడిసేవాడు కూడా కూలిపోతున్న గుడిసేవాడికి అమ్మడం, అటువంటిది నేను ఎలా అమ్ముతాను అన్నట. ఆవిడకి కొత్త వస్తువులు కొనుక్కోవాలి పాత వదిలించుకోవాలని ఉన్నది. అందుకని జమీందారు గారితోటి సవాల్ అండి, ఆయన సవాల్ అన్నాడు, నేను ఊరవతల పూరి గుడిసేవాడి దగ్గరికి వెళ్ళి పనికి మాలిన గుడిసిని అమ్మమంటాను, వాడు అమ్ముతాడు, వాడు నాకు గుడిసెమ్మాడంటే మీరు పాత సామగ్రి తీసి ఇల్లంతా చక్కగా సోఫా సెట్లతో కొత్త సామగ్రితో నింపాలి అంది. వాడు అది అమ్మితే నీకు ఆ పని చేస్తాను, వాడు కనుక అది అమ్మకపోతే ఇంకెప్పుడు జీవితంలో పాత సామగ్రి తీయమని నువ్వు అనడానికి వీల్లేదన్నాడు ఈయన. ఇలా వాళ్ళిద్దరూ పట్టుదలతో పోటీ వేసుకున్నారు. ఇలా మొగుడుతో ఆవిడ పందెం వేసుకుని ఈయన దగ్గరికి వచ్చిందిట. 1000 రూపాయలు లేకపోతే ఎవరికి ఇస్తారు చెప్పండి, కేవలం పట్టుదలకి ఆవిడ 1000 రూపాయలకు కొంటానంది. ఈ పిచ్చి మూర్ఖుడు ఏం చేశాడు, అమ్మచ్చగా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ పక్క వాళ్ళంతా ఈర్ష్యతో ఏం చేశారట, వీడికి 1000 రూపాయలు వచ్చేస్తేనే దరిద్రపు గుడిసికి వీడు ఎక్కడ బాగుపడిపోతాడో వీడు ఎక్కడ తరించిపోతాడోనని, ఒరే అందులో నిధి నిక్షేపాలు ఉన్నాయరా అని చెప్పి వీడికి బాగా ఎక్కేసి అమ్మకుండా చేసి వీళ్ళంతా వెళ్ళి ఆవిడ దగ్గరికి, అమ్మ ఆ పిచ్చి పుల్లయ్య దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలుగా గుడిసి ఎందుకమ్మా, మా ఇల్లు 500కి అమ్ముతాం, మా ఇల్లు కొనండోయ్ మా ఇల్లు కొనండోయ్ అని చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళారు. ఆవిడంది పోటీ వేసింది నేను ఆ గుడిసెతో కాబట్టి కొనను అంది. చూసావరా మూర్ఖుడా, వాళ్ళేమో నీకు లేనిపోయినవి చెప్పారు, నువ్వు నమ్మి బొట్లో పడ్డావు, సర్వనాశనం అయిపోయావు, ఉన్న పొలం అంతా కిలోమీటర్ తవ్వాడు అడుక్కి నిక్షేపాల కోసం, ఇంక ఇప్పుడు ఆ పొలము పనికిరాదు వ్యవసాయానికి, ఎందుకని అన్ని గోతులే. అలా తవ్వుకున్నాడు, గుడిసిపోయింది, రూపాయి లేదు. చేజేతులరా పక్క వాళ్ళ మాట నమ్మి చెప్పుడు మాటలు వాడు చెబుతారు, చెప్పేడివారు చెప్పిన వినియడి వారికి ఇంచుక వివేకము పుట్టదే, మాటలేటికి చెప్పేవాడు చెబితే మాత్రం వినేవాడికి నీ పొరపని చేయొద్దా, చేజేతారా నాశనమైపోవు పో అంది. వాళ్ళు బాగుపడ్డా వీడి బాడు చేశారు. ఈ లోకంలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అయ్యమని బీజంతో నువ్వు తరిస్తావా, ఆ పెచ్చగురువు గారు ఎవడు ఇవ్వడానికి, నువ్వెందుకు ఈ పని చేసావు, నువ్వు చెయ్యొద్దని ఎక్కేస్తారు, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళొద్దో అని చెబుతారు. వాళ్ళ ఉద్దేశం నిన్ను నాశనం చేయటం, వాళ్ళకు తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు సాధ్యమైనంత వరకు గురు శిష్య సంబంధాన్ని ఎలా పాడు చేద్దామా, ఉత్తములు తరించకుండా ఎలా చేద్దామా అని చూస్తారు. మరి నీవేమవుతున్నావు, ఆ బుట్టలో పడిపోతున్నావు, ఇప్పుడు ఆ గుడిసి వాళ్ళు అయిపోతే ఎలాగా. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిల్లల చేత ఈ మంత్ర జపం చేయించాలి, గురువుల దగ్గరికి తీసుకెళ్ళాలి, జపం ఇప్పించాలి, వాళ్ళు చేసేలా చెయ్యాలి. చేస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు తరిస్తారు. చివరి రోజుల్లో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా హరినామస్మరణ చేస్తారు, తద్వారా తల్లిదండ్రుల్ని వాళ్ళు తరింపజేస్తారు. నీకే రాకపోతే మంత్రం వాడికే వస్తుంది, నువ్వు నాశనం అవుతున్నావు, వాళ్ళని నాశనం చేస్తున్నావు. కాబట్టి రోగి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏడవడం కాకుండా హరినామస్మరణ చేసి వాళ్ళని తరింపచేయాలి. ఎంత అద్భుతంగా చెప్పాడండి ఈ 8వ అధ్యాయంలో. ఒక శ్లోకం తెలిసిన ఆ శ్లోకం ఈ గరుడ పురాణంలోది, అది ఎక్కడదో తెలియక చాలామంది ఊరికే పాడుతున్నారు. కానీ అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే, ఈ శ్లోకం గరుడ పురాణంలోది. గరుడ పురాణం మీ ఇంట్లో ఉంటే కొనుక్కోండి, లేదా మాస్టర్ చెబుతారు చోట పుస్తకం, శ్లోకాలు కూడా ఉన్నాయి. తాత్పర్యం మనకెందుకు, ఈ తాత్పర్యాలు సరిగ్గా లేవు. శ్లోకములు చదవండి, అందులో 8వ అధ్యాయంలో శ్లోకం ఇది. నేను ఏ అధ్యాయంలో ఏ శ్లోకం కూడా చెబుతున్నాను, కారణం అది. ఈ శ్లోకం చెప్పి ఈ శ్లోకాలు లాంటి శ్లోకాలు చదవండి. అచ్యుత కేశవ రామ నారాయణ మాధవ దామోదర ఇలా నిరంతరం భగవన్నామ సంకీర్తన చెయ్యండి, భగవన్నామం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళండి, ఆశ్రయించండి, మీరు నామస్మరణ చెయ్యండి, జపం చెయ్యండి, ఇతరుల చేత చేయించండి, తద్వారా తరిస్తారు. ఇంతకంటే నరకం నుంచి విముక్తి పొందడానికి, దుర్మరణం పాలు కాకుండా సుగమమైన మరణం పొందడానికి వేరే మార్గం లేదు. హాయిగా పోవాలన్నా ఇదే మార్గం, నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఇదే. కాబట్టి ఇప్పుడు మనకి భయం ఎందుకు, మన దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. ఈ ఆయుధమును సద్వినియోగం చేసుకోక అమ్మో నరకం అంటే భయం, చావు అంటే భయం అని నువ్వు ఎంత భయపడినా ఉపయోగంలా. పాపం చాలా కాల క్రితం ఒక ఆవిడ పురాణానికి వచ్చి గురువుగారి పురాణం వినాలంటే అదే భయం అండి, అప్పుడప్పుడు గరుడ పురాణంలోనో చెబుతారు, దాంతో ఇంటికి వెళ్ళాక నిద్ర పట్టట్లేదు అంది ఆవిడ. ఇప్పుడు నిద్ర పట్టకపోయినా పర్వాలా, కానీ రేపు పొద్దున్న నిద్ర పట్టకుండా చేస్తారు యమకింకరుడు, అప్పుడు ఇంకా భయంకరం. ఇప్పుడే ముందే తెలుసుకుంటే ఈ భయంకరమైన స్థితి నుంచి బయటపడడానికి కావలసిన సులభోపాయం తెలుస్తుందిగా. ఆహా, రామనామస్మరణ చేస్తే చాలన్నమాట, కృష్ణ అంటే చాలన్నమాట, శివ అంటే చాలన్నమాట, చంద్రశేఖరమాశ్రయే మమ్మ కింకరిష్యతి వై యమః. ఎంత ధైర్యంగా చెప్పాడండి మార్కండేయుడు, నాకేమిటి భయం అన్నాడంతే. నేను ఆ చంద్రశేఖరుణ్ణి చంద్రశేఖర 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 అని తలుచుకుంటున్నాను, ఆయనని ఆశ్రయిస్తున్నాను. ఆయనని ఆశ్రయిస్తే యముడు నన్నేం చేస్తాడు, యమ భయం మనకు అక్కర్లా, యముడి భయం మాట వరస కూడా రాదు, యముడు మనల్ని ఏం చేయలేడు. వీ డోంట్ కేర్ ఆఫ్ యమ, మనకెందుకు భయం, ఎందుకని చంద్రశేఖర అంటున్నాం గనక. అందుకని మృకండ పుత్రుడైన మార్కండేయుడు చేసిన అలాంటి స్తోత్రాలు పిల్లల చేత చదివించాలి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఎంత హాయైన మార్గం, సులభ మార్గం. ఈ విధమైన సాధన వల్ల అతి భయంకరమైన యమద్వారాలకు వెళ్ళక్కర్లేదు, సులభముగా వెళ్ళిపోవచ్చును. ఇంకా శరీరం విడిచిపెట్టిన వాడి వల్ల ఇంట్లో వాళ్ళకి అశౌచం ఎంతకాలం ఉంటుంది, అశౌచ కాలంలో ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు. తల్లి కానీ తండ్రి కానీ చచ్చిపోతేనే, ఒక వ్యక్తి యొక్క తల్లి లేక తండ్రి చచ్చిపోతేనే ఎక్కువ కాలం సూతకం ఉంటుంది. సూతకం అంటే మహిళ. పద్మాకర్ గారి తండ్రి గారు పోయారనుకోండి 2001లో, ఒక్క సంవత్సర కాలం మాఘబోగుడు పంచమి నాడు మా నాన్నగారు పోయారు. మళ్ళీ మాఘబోగుడు పంచమి వరకు ఒక సూతకం ఉంటుంది. తల్లి పోతే 6 నెలలే ఉంటుంది, సంవత్సరం ఉండదు. ఈ 6 నెలలు ఈ తల్లి పోయినప్పుడు కానీ లేక తండ్రి పోయినప్పుడు కానీ, తండ్రి పోతే సంవత్సరం సూతం కదా, అప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అసలు గుళ్ళోకే వెళ్ళొద్దని చెప్పేస్తున్నారు కొంతమంది. అలా చెప్పేవాళ్ళు నాస్తికులు, పాపాత్ములు. సంస్కృతం రాక, శ్లోకానికి అర్థం రాక, ప్రామాణికమైన గరుడ పురాణాదులు చదవక మీ అందరినీ భయపెడుతున్న పాపాత్ములు, వాళ్ళని నమ్మకండి. తెలియక అజ్ఞానంలో పడిపోతున్నారు. ఎందుకని, సంవత్సర కాలం పాటు గుడికి వెళ్ళకూడదట, దీపారాధన చేయకూడదట, పోనీ భోజనం చేయకూడదని చెప్తే వదిలిపోలా, మనం కూడా వెళ్ళిపోతాం. అబ్బే అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వం, భోజనం మాత్రం పొద్దున్న ఇడ్లీ, మధ్యాహ్నం పకోడీ, మధ్యలో భోజనం, కాఫీలు, టీలు ఏమీ మానకూడదట, ఒక్క గుళ్ళోకే వెళ్ళకూడదట. శుద్ధబద్ధం అది. అసలు శరీరం ఎవరైనా ఇంట్లో వాళ్ళు విడిచిపెడితే 11 రోజులు మైలయ్యాక, శుద్ధి అయ్యాక నెలలోపు గుళ్ళో ఒక రాత్రి నిద్రపోవాలి. అసలు చేయవలసిన పనే మొట్టమొదటి గుడి నిద్ర మంచిది. ఇళ్లలో ఎవరైనా చచ్చిపోతే మైలు శుద్ధి అయిపోయిన వెంటనే వెంటనే ఒక రాత్రి గుళ్ళో పడుకోండి, చాలా మంచిది. ఒకవేళ అదృష్టం పాటు 3 రాత్రులు పడుకుంటే ఇంకా మంచిది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, హాయిగా రండి మా పీఠంలో, మీ ఇష్టం వచ్చిన ఫ్యాన్ కూడా వేస్తాను, శుభ్రంగా పడుకోండి, ఫ్రీగా పడుకోండి, మళ్ళీ దానికేం డొనేషన్లు అక్కర్లా. ఇలాగే మీరందరూ చేయవలసిన పని అది. ఇదిగో ఈ గుడి చూశాను నేను, ఎంతో హాయిగా ఉంది, ఇష్టమైన గుడి నాకు బాబా గుడి అంటే. చక్కగా ఫ్యాన్లు పెట్టారు, ఆ గుడి లోపల బయటంతా పడుకోవడానికి మార్గం ఉన్నది. ఎప్పుడైనా తెలియక మన ఇళ్లలో అశుచి రావచ్చు, మన చేతిలో ఉంటుంది అది. అప్పుడు హాయిగా శుద్ధి అయిపోయాక ఒక రాత్రి ఇక్కడ పడుకోండి, లేదా 3 రాత్రులు పడుకోండి. అలా గుళ్ళో పడుకుంటే పుణ్యం. యజ్ఞములు చెయ్యకూడదు సంవత్సరంలోపు. ఏంటి, తండ్రి పోతే ఏటి సూతకం ఉంటే యజ్ఞములు చెయ్యకూడదు. ప్రత్యేకమైన అభిషేకములు, వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతి వెళ్ళి కళ్యాణాలు చేయించటాలు, ప్రత్యేక పూజలు చేయకూడదు. దర్శనం చేసుకోవచ్చు సద్య. అసలు ఈ ఏడాది ఎక్కువ తీర్థయాత్రలు చేయాలండి. తండ్రి పోతే ఒక ఏడాదిలోపు ఎక్కువ తీర్థయాత్రలు చేస్తే వీడికి తండ్రికి కూడా శుభం. అందున కాశీకి వెడితే ఇంకా పుణ్యం. కాబట్టి యాత్రలు చెయ్యండి, దేవతల దర్శనం చేసుకోండి. ఆ చచ్చిపోయిన 11 రోజులు కూడా దీపం వెలిగించాలి ఇళ్లలో. అటువంటిది దీపారాధన చేయకూడదట. దీపారాధన చేయకపోతే పాపారాధన చేస్తామా? తప్పక 11 రోజులు శుద్ధి అయ్యాక దేవాలయంలో మన ఇంట్లో దీపారాధన చెయ్యండి. దీపారాధనం కుర్యాత్ చేసి తీరాలి. అక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మైలు అయిపోయాక దీపారాధన చేయటం మొదలెట్టండి. ఏటి సూతకున్న వాళ్ళు తప్పక దీపం వెలిగించండి. నేను ముందే మీకు చెప్పాను కదా, యజ్ఞములు చేయకూడదు, ప్రత్యేక అభిషేకాలు చేయకూడదు, ప్రత్యేకమైన కళ్యాణములు చేయించకూడదు. గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన దేవాలయాలకు వెళ్ళండి. కానీ నెత్తి మీద పాదుకలు పెట్టించుకోకుండా చేతుల్లో పెట్టించుకోవాలి. శటకోపను నెత్తి మీద పెట్టించుకోకూడదు, చేతిలో పెట్టించుకోవాలి. అంతే తప్ప అసలు ఏం చేయకూడదు, ఇవన్నీ ఉట్టి అబద్ధం. ఏమేం చేయకూడదని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దేవతల కళ్యాణం పనికిరాదు, కేవలం అభిషేకాలు పనికిరావు, రుద్రాభిషేకాలు, శివరాత్రి అభిషేకములు, యజ్ఞములు పనికిరావు. ఎవరికి, కొడుక్కి మాత్రమే. అంటే మా నాన్నగారు పోతే నాకు మాత్రమే ఇది, మళ్ళీ మా పిల్లలకి సంబంధం లేదు ఇది. మనవలు కూడా ఏటి సూతకం పాటిస్తున్నారు ఏమిటో. లింగయ్య గారు తండ్రి గారు వెళ్ళిపోతే లింగయ్య గారు కొడుక్కి ఎక్కడ ఉంటుంది ఏటి సూతకం? తాతగారు కనుక ఆయనకి కేవలం 11 రోజులే, 11 రోజులు అయ్యాక ఆయన మళ్ళీ అభిషేకం చేయించుకోవచ్చు, ఆయన కళ్యాణం చేయించుకోవచ్చు, ఆయన కొడుక్కు కూడా చేయించేస్తున్నారు ఈ మధ్యకాలంలో. నీకు కూడా మీ నాన్నలాగేట, ఇంకా నయ్యం, ఆ మనవడికి కూడా రాబోయే మనవడికి కూడా చెప్పరా, మహాపాపాలు. కాబట్టి ఈ విషయంలో ఈ సందేహాల్లోంచి బయటపడండి. తర్వాత ఇంకో రహస్యం, ఒక వ్యక్తికి తండ్రి చచ్చిపోతే ఆ వ్యక్తికి ఏటి సూతకం ఉంటుందని చెప్పాను కదా. ఎవరో ఎందుకు నా గురించే చెప్పుకుంటున్నారుగా, నాకు ఏటి సూతకం ఒకప్పుడు ఉంది కదా. ఆ సమయంలో కొడుక్కి పెళ్లి చేయకూడదు, కూతురికి చెయ్యాలి. తల్లి పోతే ఏటి సూతకం ఉన్నవాడు తన కుమారుడికి ఆ ఏడాదిలోపు చేయకూడదు, కూతురికి చెయ్యొచ్చు. మళ్ళీ ఈయన ఎవరైనా ఆడవాళ్ళకి కన్యాదానం చేయడానికి పనికొస్తాడు. ఈ ఏడాది కాలంలో ఎవరైనా అనాథలకో లేకపోతే అవకాశం ఉన్నప్పుడు కన్యాదానం చేస్తే అబ్బా ఆ పుణ్యం చెప్పాడు, 1 కోటి యజ్ఞముల కంటే గొప్ప ఫలితం. అటు 7 సూతకాలంలో కన్యాదానం చేయమన్నారండి. అలాగే పిల్లలు ధరించడానికి ఒక సులభమైన తెలుసా, ఎవరైనా ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం మీరు దగ్గరుండి ధరిపిస్తే అటువంటి వాడు కూడా 1 కోటి యజ్ఞముల ఫలితం పొందుతాడు. గోదానము, కన్యాదానము అత్యంత పవిత్రమైనవి. ఇంకా ఇంటి పేరిటి వాళ్ళు చచ్చిపోతే 11 రోజులు మాత్రమే మైల. 12వ రోజు నుంచి వాడికి ఏమీ ఉండదు. 10వ రోజుతో అయిపోయి 11వ రోజే శుద్ధి, కానీ కొన్ని కారణముల చేత 12వ రోజు నుంచి కార్యక్రమాలు చేసుకోమన్నారు. ఇంటి పేరిటి వాళ్ళల్లా పోయినప్పుడల్లా 7 సూతకం ఉండొచ్చుమా? కాబట్టి మన ఆ బెంగ ఏమీ అక్కర్లేదు, ఇలాంటివి రాసుకోండి. ఒక ఇంటి పేరిటి వాళ్ళు మూడు తరములు దాటిపోయారు అనుకుందాం. మా వద్దిపర్తి ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు, మా ముత్తాత తాత మా నాన్నగారు మూడు తరాలు అయ్యాయి, ఇప్పుడు నాలుగో తరం. ఇప్పుడు వద్దిపర్తి ఇంటి పేరిటి వాళ్ళు ఎవరైనా పోయినా నాకు మైలు ఉండదు, మూడు తరాలు దాటిపోతే ఇంక మైలు పట్టవలసిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా కొన్ని అగ్రహారాల్లో నానాయాత్ర పడిపోతున్నారు. ఆ ఇంటి పేరిటి వాళ్ళే, ఆ ఇంటి పేరిటి వాళ్ళే, దాంతో భీష్మాచార్యులాగా అంపశయ్య మీద చాలామంది ఉంటారు కదా, దాంతో వీళ్ళకి నిత్యం ఏదో ఇబ్బంది. కాబట్టి మూడు తరములు దాటితే ఇక ఏం అక్కర్లేదు. బృహస్పతి స్వయంగా చెప్పిన మాట ఇది. సముద్రం దాటి ఎక్కడో ఉన్నాడు అనుకోండి, మా ఇంటి పేరిటి వాళ్ళు అమెరికాలో ఉన్నారు, నేనేమో ఇండియాలో ఉన్నాను, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరన్నా పోతే వాడికి మైలేం లేదు. స్పష్టంగా చెప్పాడు, సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత అశుచి జాత శౌచ మృత శౌచ భయన్నాస్తి, మా ఇంటి పేరిటి వాళ్ళకి పురుటు వచ్చినా నాకేమీ మైలు ఉండదు, మా ఇంటి పేరిటి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినా ఉండదు. ఎందుకని సముద్రం అవతలు ఉన్నారు, సముద్రం అవతల నుంచి అవతలకు వచ్చేటప్పుడు ఈ మైలు ఉండదు. కానీ చచ్చిపోయినట్టు తెలిస్తే మాత్రం సచైల స్నానం కుర్యాత్, కట్టుబట్టలతో స్నానం చేస్తే చాలు. స్నానం అనేది వార్త వినడం వల్ల శుద్ధి అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఒక కన్నడంలో ఉన్న ఒక పాంప్లెట్ నాకు పంపించి ఒక శిష్యుడు ఒక అనుమానం అడిగాడు. ఒక చిన్నపిల్లాడు పుట్టి చచ్చిపోయాట, పుట్టి పుట్టగానే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయికిని అబ్బాయికి కూడా తల్లిదండ్రులకి 11 రోజులు మైలు ఉంటుంది, ఇంటి పేరిటి వాళ్ళకి మైలు ఉంటుంది, మైలు పట్టమన్నారట. అది కన్నడంలో అలా పట్టాలని ఉందిట, చెయ్యొచ్చా చేయకూడదా అని నన్ను అడిగారు. గరుడ పురాణం 13వ అధ్యాయం తీయండి, అందులో ఏమని చెప్పాడో తెలిసిన, ఆదంత జననాత్ సద్య ఆచౌలాన్నైసికీ స్మృత త్రిరాత్రమావ్రతాదేతాత్ దశరాత్రమతఃపరం. పళ్ళు రాకుండా పిల్లాడు చచ్చిపోతే, ఓ పిల్లాడు పుట్టాడు పళ్ళు రాకుండా చచ్చిపోయాడు, ఆ పిల్లాడి తల్లిదండ్రులకి స్నానంతో శుద్ధిటికి మళ్ళీ ఏం లేదు. సుస్పష్టంగా ఏమని చెప్పాడు, ఆ క్షణమే స్నానం చేస్తే శుద్ధి. ఆదంత జననాత్, దంతములు లేకుండానే పుట్టినవాడు వెంటనే చచ్చిపోతే ఎక్కువ కాలంలో అక్కడ పళ్ళు రావాలంటే కొంత టైం పడుతుంది కదా, మరి ఒక్కొక్కడికి 10 రోజులకు రావచ్చు, నెలలకి రావచ్చు, మొత్తం మీద పళ్ళు రాకుండా చచ్చిపోతే మాత్రం పిల్లాడికి దంతములు అస్సలు కనపడకూడదు మళ్ళీ. అలాంటి పిల్లవాడు చచ్చిపోతే తల్లిదండ్రులు స్నానము చేస్తే శుద్ధి, వేరే ఇంక వాళ్ళకి వెళ్ళే మైలు లేదు. ఇప్పుడు చెప్పండి, పిల్లాడు పుట్టి పుట్టగానే చచ్చిపోతే మీరేం చెయ్యాలి? స్నానంతో శుద్ధి, ఇంక వేరే మైలే లేదు. ఆచౌలాన్నైసికి స్మృత, ఆచౌలాత్ అంటే 3 ఏళ్లలోపు చచ్చిపోతే, పిల్లాడు పుట్టి 3 ఏళ్లలోపు చచ్చిపోతే మాత్రం ఒక్కరోజు మైల, ఒక్కరోజు అని చెప్పాడు. ఇంకా ఒక కుర్రాడికి 8 ఏళ్ళు ఉపనయనం కాలేదు, ఉపనయనం కాకుండా ఉన్న 8 ఏళ్లలోపు కుర్రాడు చచ్చిపోతే మాత్రం త్రిరాత్రం 3 రాత్రులు మైలు పట్టాలి, 3 పగళ్ళల్లా 3 రాత్రులు అంటే 3 రాత్రులు ఖచ్చితంగా ఉండాలి. 3 రోజులని చెప్పడానికి 3 రాత్రులు అంటారండి, 3 రోజులు మైలు పట్టాలి. ఎందుకు ఈ మాట అన్నాడో తెలిసిన, ఒక కుర్రాడు చచ్చిపోయాడు, వాడు ఏ రాత్రి అర్ధరాత్రి చచ్చిపోయాడు అనుకోండి, అర్ధరాత్రిని లెక్కేయకుండా అది మర్నాటికి వెళ్ళిపోయిందని డేట్ వేసుకుని ఇబ్బంది పడక్కర్లా మీరు. రాత్రులు 3 ఉంటే చాలు, పగలు చచ్చిపోతే వేరే ఇబ్బంది లేదు, కానీ రాత్రి చచ్చిపోయినప్పుడే మళ్ళీ 3 పగళ్ళు ఉండాలని కాకుండా, ఒక వ్యక్తి రాత్రి 10 గంటలకు చచ్చిపోతే ఆ రాత్రి కూడా లెక్క వస్తుంది, మర్నాడు రాత్రి ఆ మర్నాడు రాత్రి వరుసగా 3 రోజులు, 10వ తారీఖు నాడు రాత్రి చచ్చిపోతే ఆ 10వ తారీఖు రాత్రి, 11 రాత్రి, 12 రాత్రి, సరి 13వ రోజు ఉదయమే స్నానం చేసేస్తే చాలు. అంటే 8 ఏళ్లలోపు పిల్లవాడు చచ్చిపోతే 3 రాత్రులు మాత్రమే మైల. ఇంత సుస్పష్టంగా త్రిరాత్రం ఆవ్రతాత్ ఏతాత్. ఉపనయనం అయ్యింది, 8 ఏళ్ళు దాటాయి, అప్పుడు దశరాత్రమతఃపరం 10 రాత్రులు మైలు ఉంటుంది, 11వ రోజుతో శుద్ధి. ఇది ఆశౌచ్యం యొక్క లక్షణం, అశౌచ్యం యొక్క లక్షణం, అశుచి యొక్క విధానం ఇది. ఇంకా స్త్రీలు, ఇదంతా చెప్పింది మగపిల్లాడి గురించి చెప్పాను. ఇప్పుడు నేను మగపిల్లాడు పుట్టి దంతాలు రాకుండా వెళ్ళిపోతే తక్షణం స్నానం, అదే వాడికి 3 ఏళ్లలోపైతే 3 రాత్రులు, ఉపనయనం లోపైతే 8 ఏళ్లలోపు మరణిస్తే 3 దినాలు, ఉపనయన అనంతరం మరణిస్తే 10 రాత్రులు అని చెప్పాం కదా. వరుసగా స్నానము 1 రాత్రి, 3 రాత్రులు, 10 రాత్రులు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రాసుకునేవాడి కోసం చెప్తాను అన్నమాట, దంతములు లేకుండా పుట్టిన మగపిల్లవాడికి స్నానం చేసిన వెంటనే తల్లిదండ్రులకి వాడికి శుద్ధి. అదే వాడు ఆచవులు అంటే 3 ఏళ్లలోపు చచ్చిపోతే 1 దినం, ఉపనయనం కాకుండా 8 ఏళ్లలోపు చచ్చిపోతే అటువంటి వాడికి 3 రాత్రం 3 రాత్రులు, ఉపనయనం అయిపోతే యథాప్రకారంగా అందరిలాగే 10 రాత్రులు 11వ రోజుతో శుద్ధి. ఇదే ఆడపిల్లయితే, 3 ఏళ్లలోపు గనక ఆడపిల్ల పుట్టి చచ్చిపోతే స్నానంతో సరి, తల్లికి మళ్ళీ తండ్రికి కూడా చెప్పలేదు ఆశ్చర్యం.
ఆ క్షణమే స్నానంతో సరి.
కాకపోతే ఏంటంటే ఇంట్లో తల్లిని ముట్టుకోవలసి వస్తే భర్త కూడా స్నానం చేయాలి, మొత్తం మీద స్నానంతో శుద్ధి. తల్లిదండ్రులకి మళ్ళీ ఎవరికి లేదట, ఇక దాయాదులకు కూడా లేదు. ఒక ఆవిడకి గర్భస్రావం అయ్యింది అనుకుందాం. గర్భస్రావం అయిపోతే మాత్రం ఎన్నో నెలలో గర్భస్రావం అయ్యిందో అన్ని రోజులు వయలుంటుంది వాళ్ళకి. గర్భస్రావం పాపంతో లెక్క, పాపం అది. పిల్లలు పుట్టి తెచ్చుకోవడం కంటే గర్భస్రావం తాను చేయించుకోవడము పాపమే, గర్భస్రావం అవడం మహాపాపం. ఐదో నెలలో గర్భస్రావం అయింది అనుకుందాం ఎవరికైనా, అప్పుడు ఆవిడ ఎన్ని రోజులు మైలు ఉండాలి? 5 రోజులు. అది కూడా ఒక తల్లికే, తండ్రికి లేదట. అశుచి కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతలను ముట్టుకోకూడదు. అంటే ఇప్పుడు 5 రోజులు వేయలా, లేకపోతే 3 రోజులు వేయలా, 1 రోజు వేయలా, మైల కాలంలో దేవతలను ముట్టుకోకూడదు, దీపారాధన చేయకూడదు. శవం దగ్గర దీపారాధన వేరు, కానీ దేవుడి దగ్గర దీపారాధన పనికిరాదు. ఆ సమయంలో ఏకభక్తం చేయాలి, ఒక్కపోటే భోంచేయాలి. మైలు ఉన్న కాలంలో పగలు భోంచేస్తే రాత్రి భోజనం నిషిద్ధం అట. రాత్రిపూట భోజనం బదులుగా మరి ఏదో ఒకటి తినకపోతే బ్రతకలేం కదా. అందుకని అన్నం భిన్నం చేసుకుని చక్క ఏదో 10 కేజీలు ఉప్పుడు పిండి చేసుకుని ఆ మాత్రం ఆవకాయ గోంగూర పత్ర వేసుకుని పులుసు వేసుకుని తినండి పర్వాలేదు. కానీ ఏది ఏమైనా రాత్రికి భోజనం మాత్రం నిషిద్ధం. ఫలహారం పళ్ళు పరికి వస్తాయి, పాలు ఎన్నైనా తాగవచ్చట, దానికి అసలు నిషిద్ధమే లేదు. పాలకి మాత్రం ఏ స్థితిలో ఉన్నా సరే నిషిద్ధం లేదు. శవం ఉండగా శవ సన్నిధానంలో కాఫీ టీలు తాగేవాడు, శవానికి ఎదురుగుండా కూర్చుని ఆహారం తినేవాడు. ఇటువంటి వాడు చచ్చిపోయిన కుళ్ళిపోయిన మాంసం తిన్నవాడికి వచ్చే పాపం వస్తుంది, పరమ దరిద్రపు స్థితి అది. అందుకని శవానికి ఎదురుకుండా కూర్చుని ఏమీ తినద్దు. సుస్పష్టంగా గరుడ పురాణం చెప్పిన మాట కొండ మొదలుకుంటే చెప్పేస్తున్నాను. ఎదురుకుండా శవాన్ని పెట్టిన అసలు ఎలా తినగలుగుతారండి? శ్మశానంలో శవాన్ని తగలబెడుతూ ఆ దరిద్రం చూస్తూ ఈ కాఫీ టీలు తాగుతున్నారంటే వాళ్ళు పూర్వజన్మ సుకృతం అది. మహానుభావులు వాళ్ళు. యోగం అన్నమాట చూస్తే నాకు జాలేస్తుంది. వాళ్ళని చూస్తే ప్రాణం పోయినా తాగలేము. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అనారోగ్యం ఉంటే శవం బయట ఉంటే వాడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలట. శవ దర్శనం కాకుండా ఏవో కాసిన పాలు, ఆవు పాలకు నిషిద్ధం లేదు. అందుకనే పాలు తాగచ్చు అన్నారు. ప్రాణం పోతుంది, అక్కడ శవం తీయడం లేదు, అటువంటిప్పుడు పాలు తాగచ్చు. ఓ 10 రోజులు 11 రోజులు ఎవరో బంధువుల కోసం శవాన్ని ఐస్ బాక్స్లో పెట్టిన, పూర్వకాలంలో ఏం చేసేవారంటే మంచులు ఉండేవి కాదు, తైల ద్రోణిలో పెట్టేవారు. మీకు తెలుసు కదా, దశరథుడు చచ్చిపోతే భరతుడు వచ్చేదాకా ఈ సంస్కారం చేయడానికి లేక తైల ద్రోణి నూనె పోసిన ఒక పెట్టులో పెట్టారు. అప్పుడు ఆ శవం కొళ్ళదు, పాడవదు, అలా ఉండిపోతుంది. అసలు వాళ్ళ సైన్స్ కదటండి. ఇప్పటికి కూడా మమ్మీల్లో శవాలు అలా ఉంటున్నాయి తెలుసా, నిద్రపోతున్నట్టుగా. ఎన్నాళ్ళటిగా శవాలు చెడట్లా, వాటికి ఒంటికి అలాంటి అపూర్వమైనటువంటి తైలములు నూనెలు రాశారట. పచ్చకర్పూరం కొన్ని పసరులు కలిపిన నూనె రాస్తే ఆ శవం అలా కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. చచ్చిపోయిన వాడినే ఉండడు వాడు. దశరథుడిని తగలబెట్టడానికి 3 రోజులు పెట్టింది కదా, మరి అన్ని రోజులు తైలద్రోణిలో పెట్టారు. మరి ఇన్ని రోజులు ఆ శవం అక్కడే ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి? అందుకని ఈ తైలద్రోణిని ఒక గదిలో పెట్టి తలుపు వేసేస్తే అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఆహార స్వీకారం చేయొచ్చు స్నానం చేసి. లేకపోతే వీడు బ్రతకడు కదా. 10 రోజుల దాకా శవదహనం జరగలేదు అనుకోండి, 10 రోజులు తిండి తినకపోతే ఆ తర్వాత ఇంకో శవం లేస్తుంది కనుక ఈ మహాపాపం కనుక ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాడిని జాగ్రత్తగా గదిలో పెట్టి ఆ దర్శనం చేసుకోకుండా స్వీకరించవచ్చు. ఈ శవంతో కూడా వెళ్ళేవాళ్ళు పైసలు డబ్బులు విసిరితే ఈ ధనం దానంతో సమానం అవుతుంది. అందుకే పూర్వకాలంలో 10 పైసలు 20 పైసలు విసిరేవారు. నిజానికి బంగారం విసరమని ఉంది. ఏదో మీలాంటి జమీందారు లాంటి బంగారం విసురుతారు, కానీ ఎవరు పెడితే వాళ్ళు బంగారం అక్కడ విసురుతారు చూస్తూ బంగారం లాంటి బంగారం. అందుకని 10 పైసలు పావలాలు ఇప్పుడు విసరకండి. ఇప్పుడు 2 రూపాయలు, 1 రూపాయి బిళ్ళలు, అవి కూడా పుచ్చుకోవట్లేదు, 5 రూపాయల బిళ్ళలు. అవి ఎవరైనా ఏరుకుంటూ ఉంటే తిట్టకూడదేట, శవం చుట్టూ ఏరుకుంటాడంటే వాడికి ఎంత కర్మ ఉందో. అందువల్ల ఆ పైసలు ఏరుకున్నవాడు ఈ పాపాల్లో కొంత పాలు పంచుకుంటాడు. ఈ చచ్చిన వాడి పాపాలు కొన్ని వాడు పెడతాయి. 5 రూపాయలతోటి వాడు ఎంతో పాపం లాక్కుంటున్నాడు, అందుకని విసిరేవారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మీద పువ్వులు చల్లకూడదు. ఈ పువ్వులు ఎవరైనా తొక్కితే ఆ శవానికి పాపం, ఈ జల్లిన వాడికి భవిష్యత్తులో పాపం. పువ్వులు మానవులు తొక్కేలా రోడ్డు మీద జల్లకూడదట. శవం మీద మాత్రమే కింద పడకుండా పువ్వులు దండ వెయ్యాలి, జల్లాలి. ఈ మధ్యకాలంలో పెచ్చ పెరిగిపోయింది, పేలాలు పువ్వులు ఓ రోడ్డు మీద జల్లేయడమే. బతికొండగా వాడికి అన్నం పెట్టలా, బతికొండగా తండ్రికి అన్నం పెట్టడు వీడు. ఈ శవం మీద జల్లిన పువ్వులు ఇతరులు తొక్కితే వాళ్ళకి దోషం, ఈ పువ్వులు వాళ్ళు తొక్కడానికి వీళ్ళు జల్లారు కాబట్టి వీళ్ళకి దోషం. ఇది మహాపాపం, శవానికి నష్టం, బంధువులకి నష్టం. అలా రోడ్డు మీద పువ్వులు జల్లకండి, కేవలం దాని మీదే జల్లాలి. శవదహనమునకు చందన కాష్టములు వాడితే చాలా మంచిదట, గంధపు చెక్కలు వాడితే చాలా మంచిది. ఏడాది లోపు కనుక తీర్థయాత్రలు చేసి ఈ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడల్లా ఈ తీర్థయాత్ర ఫలం ఆ ఇంట్లో వాళ్ళకి ధారపోస్తున్నాను, తండ్రికి ధారపోస్తున్నా, తల్లికి ధారపోస్తున్నా, లేకపోతే బావగారికి ధారపోస్తున్నా, ఇలా అనుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రేతాత్మకి అపూర్వమైన పుణ్యం కలుగుతుంది. అందుకే ఏడాది లోపు ఎక్కువ తీర్థయాత్రలు చేయాలని చెప్పారు. ఇంకా అన్నిటికంటే సులభోపాయం ఏమిటో తెలుసా? మానవుడు తరించడానికి చచ్చిపోయిన ఏడాది లోపు భాగవత సప్తాహం, భాగవతాన్ని పారాయణ చేస్తే 24,000 శ్లోకాలని 7 రోజుల్లో అది ధారపోస్తే వాడు తరించి తీరుతాడు. ఒకనొకప్పటి మాట, భూలోకంలో ద్వాపర యుగం ఆఖరి పాదంలో ఇక కలియుగం వచ్చే ముందు భైరవుడు అని పేరు కలిగిన ఒకడు ఉండేవాడు. వాడు దురదృష్టవశాత్తు ఒక నీచమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు. తల్లిదండ్రులు చాలా పండితులే, కానీ చిన్నప్పటి నుంచి వీడికి దుర్వ్యసనాలు వచ్చాయి. ఒక పాపం రెండు పాపములు కాదు, ఏ ముహూర్తంలో తల్లిదండ్రులు వాడికి భైరవుడు అని పేరు పెట్టారో తెలియదు, కానీ వాడు లోకానికి భైరవుడయ్యాడు. భీ అంటే భయంకరమైన రవం శబ్దం చేస్తాడు కనుక భైరవుడు అన్నారు. కాలభైరవుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆయన ప్రళయకాలంలో హుం అంటాడు, ఆ దెబ్బకు లోకాలు పగిలిపోతాయి. లోకములు భయపడేలాగా అరుస్తాడు గనక, రవము చేస్తాడు గనక భైరవుడు అన్నారు. వీడు పాపాత్ముడు, అలా అరిచేవాడు అందరి మీద. వీడికి బ్రాహ్మణాచారం అంటే అసహ్యం. తాగాడు, తందనాలాడాడు, ధూమపానం చేశాడు, జూదమాడాడు, ఒకటి కాదు చెయ్యరాని మహాపాపాలు చేశాడు. ఊళ్ళో అందరూ వాడిని తెగ తిట్టారు. ఈ పాపములతో ఇంట్లో ఉన్నవాళ్ళు కుమిలిపోయి, ఛీ, ఇటువంటి నీచుడు మన వంశంలో పుట్టాడు రా బాబు, ఎప్పుడు నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళం, సంధ్యావందనం చేసేవాళ్ళం, చక్కగా పురాణాలు వినేవాళ్ళం, లోకంలో దానం ధర్మం తప్ప మరొకటి ఎరగం, మన దురదృష్టవశాత్తు ఈ నీచుడు పుట్టాడని తల్లి తండ్రి ఏడ్చారు. వీడి మీద బెంగతో చివరికి చచ్చిపోయారట. వీడికి ఎన్నో చెప్పి చెప్పి ఎన్నో ఏడ్చింది ఆ తల్లి, వినలేదు. చివరికి ఆ తల్లిదండ్రులు బెంగ పెట్టుకుని చచ్చిపోయారు. హమ్మయ్య, తల్లిదండ్రుల పీడ వదిలిపోయింది అనుకున్నాడు వీడు. ఇంట్లోనే జోదశాల పెట్టేశాడు, బంగారం లాంటి ఇల్లు కట్టారు వాళ్ళ అమ్మా నాన్న. మరి ఒక్కొక్కళ్ళ సొమ్ము ఏం సొమ్ము తెలియదు కానండి, వాళ్ళు వేదానికి నిలయంగా కట్టారు, అది వాళ్ళది వేద నిలయం. వాళ్ళు ఉన్నంతకాలం ఆ ఇంట్లో నిత్యం వేదపారాయణ జరిగింది, శ్రౌత స్వార్థ కర్మలే జరిగాయి. అంత పుణ్యాత్ముల ఇల్లేది, మరి ఎక్కడ లోపం ఉందో తెలియదు కానీ ఆ ఇంట్లో ఈ దరిద్రుడు పుట్టాడు. ఆ వేదం పోయింది వాడు పోవడంతో అది జోదానికి నిలయం అయ్యింది. ఆ ఇంట్లో నిత్య సంధ్యావందనాలు పోయాయి, సంధ్యాని పేరు కలిగిన వేశ్యలు రావడం మొదలెట్టారు. నిత్యం స్వామివారికి ధూపం ఇచ్చే ఇల్లది, శివుడికి ధూపం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వీడింట్లో ఉఫ్ఫు అంటూ చుట్ట కాలుస్తూ బీడి కాలుస్తూ ధూపం ఇవ్వడం మొదలెట్టాడు. నిత్యం దీపారాధన జరిగేది అక్కడ, ఇప్పుడు వాడు మంచం దగ్గర దీపారాధన వెలిగిస్తున్నాడు. ఈ విధంగా ఆ ఇల్లు పాపాల నిలయం అయిపోయింది, పాపగృహం అయిపోయింది. ఆ ఊళ్ళో ఉన్న వేశ్యలు ఆ ఇంట్లో అడుగు పెట్టారు, వీడు సొమ్మంతా లాగారు. చివరికి వీడిని బికారం చేసి పేరు మీద రాయించుకుని మెడబొట్టుకు గెంటేశారు. డబ్బు ఉన్నంత వరకే కానీ డబ్బు పోయాక వాడు రాణిస్తారా? రోడ్డు మీద పడ్డాడు వీడు. అప్పుడు వాడికి భయం వేసింది, ఆస్తి పోయింది, తల్లిదండ్రులు లేరు, బ్రతకడానికి ధనం లేదు, విద్య లేదు, ఎలా అనుకుంటూ ఎలా కనపడితే దారి అలా వెళ్ళిపోయాట. ఒక కీకారణ్యం చేరాడు, అదొక భయంకర అరణ్యం. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వెచ్చలవిడిగే తిరుగుతున్నాయి ఆ అడవిలో. పొరపాటున ఉన్న ఊరు విడిచిపెట్టి ఈ పులులు సింహాలు తిరుగుతున్న క్రూరమైన మృగాలకు నిలయమైన అడవిలో అడుగు పెట్టాను, పొరపాటు చేశానేమో చచ్చిపోతానేమో, వీటికి ఆహారం అయిపోతానేమోనని భయపడుతున్నట్టువాడు. అక్కడ ఒక పెద్ద చెరువు కనపడింది, చాలా విశాలమైన ఓ పద్మాకరం. ఆ చెరువులో తామర పువ్వులు ఉన్నాయి. చెరువు ఒడ్డునే అందమైన ఒక పర్ణశాల ఉన్నది, ఒక గుడిసె ఉన్నది. ఆ గుడిసెలోంచి ఒక ఆయన అప్పుడే చక్కగా ఇంచుమించుగా ఒక 30 ఏళ్ళు వయస్సున్నటువంటి ఒక ఆయన, అందమైన నల్లని ఒత్తైన గడ్డంతో, గడ్డం కూడా నల్లగా ఉందంటే అందంగా ఉంది, కొందరి గడ్డం అందం, కొందరి గడ్డం అసహ్యంగా ఉంటుంది, కానీ అందమైన గడ్డంతో, అందమైన జుట్టుతో, ఆ జుట్టును కూడా జటాజూటాల కింద కట్టుకున్నాడు ఆయన. చేతికి రుద్రాక్షలతో, నుదుట విభూతితో, ఒక దండం కమండలం ధరించి ఒక 30 ఏళ్ళు ఉన్న సిద్ధ పురుషుడు ఆ పర్ణశాలలోంచి బయటకు వచ్చాడు. ఆ చెరువులో స్నానం చేస్తున్నాడు ఆయన. ఎంతలో ఈ భైరవుడు ఆ చెరువు దగ్గరికి వచ్చాడు. ఒక భయంకరమైన ఎలుగుబంటి హుమ్ అంటూ వాడి మీదకి వచ్చింది. దాంతో వీడు వణికిపోయి, అమ్మ బాబోయ్ చచ్చిపోయాను బాబోయ్ అని అరుచుకుంటూ ఆ చెరువులో పడిపోయాడు. సరిగ్గా ఆ చెరువులో స్నానం చేస్తున్న సిద్ధపురుషుడు చూశాట. వెంటనే ఎలుగు బంటికేసి తిరిగి మా కురు అంటే వీడిని ఏం చేయకు అన్నట్ట. ఎలుగు బంటి నవ్వి నెత్తిపై చేతులు పెట్టుకుని వెళ్ళిపోయింది. వీడు నీళ్ళలో పడిన వాడు లేచి ఆ సిద్ధుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, మహానుభవ నా ప్రాణం నిలబెట్టేవయ్యా బాబు, అంత భయంకరమైన ఎలుగుబంటి చంపడానికి మీదకు వచ్చింది, మీరు మాకురు అనగానే పక్కకెళ్ళిపోయింది ఏమిటంటే, నాయన ఇక్కడ క్రూర మృగాలు పరమ పాపాత్ములకి తప్ప పుణ్యాత్ములకి అపకారం చెయ్యవు, ఇవన్నీ నా ఆశ్రమంలో పెరుగుతున్న జంతువులు, ఇక్కడ 100 కంటే ఎక్కువ సింహాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, నక్కలున్నాయి, ఇవన్నీ పరస్పరం కలిసి ఉంటాయి, సింహము ఆవు పులి ఆవు మేక నక్క ఇవన్నీ కలిసి పక్కపక్కనే తిరుగుతాయి, ఒకదాన్నొకటి హింసించుకోవు, ఈయన ఆశ్రమంలోకి మహాపాపాత్ములు మాత్రం అడుగు పెడితే మా పెంపుడు జంతువులు వాళ్ళ మీదకి దూకుతాయి, నువ్వు చూస్తే బుద్ధిగా కనపడుతున్నావు పాపాత్ముడు అని అనలేను, మరి నిన్ను ఏం చూసి వెంటపడిందో ఎలుగు వెంట అన్నట్ట. అప్పుడు వీడు వెంటనే కాళ్ళ మీద పడి, ఉన్న విషయం ఒప్పేసుకుంటున్నానండి, నేను పరమ పాపాత్ముని అమ్మని నాన్నని కొంచెం పీడించాను, వాడు చచ్చిపోయారు, వ్యసనాలకు గురయ్యాను, ఆస్తి పోయింది, బ్రతకడానికి దిక్కులేక అడవిలో పడ్డాను, మీరు మహానుభావులు, వయస్సు చూస్తే చిన్నదే 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదేమో, కానీ మీ దగ్గర మహామహిమ ఉన్నదని అర్థమయ్యింది, ఎంత మహామహిమ లేకపోతే క్రూర మృగాలు పరస్పరం క్రూరత్వం విడిచిపెట్టి కలిసి ఉంటాయండి, ఒకసారి ఆలోచించండి, సింహాలు పులులు ఏనుగులు నక్కలు తోడేళ్ళు కుందేళ్ళు జింకలు ఆవులు మేకలు గొర్రెలు అన్నీ కలిసి తిరుగుతున్నాయి అక్కడ, ఇన్ని రకాల జంతువులు పరస్పర విరోధం విడిచిపెట్టి ఐకమత్యంతో ఉన్నాయంటే ఆ ఆశ్రమమును నిర్వహిస్తున్నాయన పరమసాధు అని అర్థం. ముంగిస పాము నెమలి అవి కూడా పక్కపక్కన ఉన్నాడు సరదాగా తిరుగుతున్నాయట. పాము వెళ్ళి ముంగిస దగ్గరికి వెళ్ళి ఇలా గోకుతోంది, ముంగిస పామును ఎత్తి మీద పడగ మీద కాలెట్టి ప్రేమగా నిమురుతోంది, నెమళ్ళు పాములు కనబడితే సేమ్యాలు తిన్నట్టు తినేస్తాయి తెలుసు కదా, నూడిల్స్ తిన్నట్టుగా, కానీ ఇక్కడ నెమళ్ళు పాములు కలిసి కలిసి ఆడుకుంటున్నాయి, కుందేలు దగ్గరికి నక్కెళ్ళి ప్రేమగా పాలు తాగుతావా అని ఆడనక్క పాలు ఇస్తోందిట కుందేలుకి. ఎంత చిత్రంగా ఉంది ఇది, ఇంత మహామహిమ మీకు ఎలా వచ్చిందో ఏమిటో అంటే ఆయన చిరునవ్వు నవ్వి, ఈ పిల్లాడు పదే పదే అడిగితే జాలి కలిగింది ఆయనకి. ఈ సాధువులకి జాలి అనేది ఒక్కొక్కసారి కొంప ముంచుతుందండి, మాలాంటి గురువులకి జాలి ఎక్కువైపోవడం వల్ల ఒక్కోసారి పనికి మన వాళ్ళు కూడా నెత్తి మీద ఎత్తుకుని ప్రమాదం తెచ్చుకుంటూ ఉంటాం, ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడికి 4 మంత్రాలు నేర్పి వాడిని అమెరికా తీసుకెడితే వాడు ఏం చేస్తాడు, అందరికీ బెబ్బెబ్బే నీకు బెబ్బెబ్బే అంటాడు. అందుకే ఆచితూచి శిష్యులు కూడా వీడు పాపాత్ముడు అవునా కాదని ఎత్తి మీద రేపు శటకోపం పెడతాడో లేదో తెలుసుకుందానివ్వాలి. అయినా ఈ గురువులకున్న బలహీనత ముందే చెప్పానుగా మీకు, ప్రేమ ఎక్కువ ఉంటుందిట. ఒక్కసారి తన దగ్గరకు వచ్చిన శిష్యుడు చూడగానే ఆప్యాయత్వం లేరా బాబు అంటాడట. అసలు గురువు లక్షణం ఏదని చెప్పారుగా, గురువు అంటే కృపాస్వరూపుడు, నీచుండి కూడా ప్రాణం తీయడానికి వచ్చేవాడిని కూడా అభయమిచ్చి రక్షిస్తాడు కాబట్టి సద్గురువు అన్నారు. అందువల్ల ఈయన వాడు ఎంత దుర్మార్గుడైనా ఈ భైరవుణ్ణి, నాయన నీ పూర్వజన్మ సంస్కారం ఎలా ఉన్నా నా దగ్గరకు వచ్చావు కనుక బిడ్డలాంటి వాడు, ఇప్పుడు చెబుతున్నా విను, నా వయస్సు ఎంత అనుకుంటున్నావు నువ్వు అన్నాడు. 30 ఏళ్ళు ఉండొచ్చండి, అందంగా నల్లని గడ్డం ఆ జుట్టు మీ దృఢ శరీరం 30 ఏళ్లలా కనపడుతోంది నాకు మీ శరీరాన్ని చూస్తే అంటే ఆయన నవ్వి, నా వయస్సు 300,000 సంవత్సరాలు అన్నట్ట. విడ్డామని కింద అడ్డాడు, మళ్ళీ చెరువులో పడలేదు కానీ చెరువులోంచి బయటకు వచ్చాక కింద పడ్డాడు, బెబ్బెబ్బే అని కొట్టుకున్నాడు కాసేపు, వాడికి మతిపోయింది. ఆ తర్వాత లేచి, గురువు గారండి మరీ అంత వేళాకోళం ఏమిటండి నాతో అన్నాడు. 30 ఏళ్ల వయస్సు పోని మహా అయితే 40 ఏళ్ళు ఉంటాయి, అంతకుమించి పొరపాటు కూడా ఒక ఏడు ఉండదు, మీరు 300,000 ఏళ్ళు అంటున్నారు ఏమిటంటే, అప్పుడు చెప్పాడు ఆయన, నేను ఒక సిద్ధుడను, ఏనొక సిద్ధుడల్ను మహీసురవర్యుడా, నేనొక సిద్ధుడి ఓ బ్రాహ్మణ, మామూలు సిద్ధుడి కాదు, మంత్రసిద్ధుణ్ణి, నా దగ్గర ఒక అపూర్వమైన మంత్రవిద్య ఉన్నది, ఆ మంత్రవిద్యతోటి నేను ఇంత గొప్పవాడయ్యాను, మా గురువులు నాకు ఒక గొప్ప మంత్రం ఇచ్చారు, ఆ మంత్రమును 4 రకాల మూలికల యొక్క రసాన్ని కలిపి, ఆ అడవిలో మూలికలు ఉన్నాయి అందులో ఒక 4 రకాల మూలికలు తెచ్చి వాటి రసం తీసి ఆ రసంలో లింగం పెట్టి దాని మీద చెయ్యి పెట్టి మంత్రం చదివితే ఆ పసరు మృత్యువుని జయించి యవ్వనమిచ్చే పసరుగా మారిపోతుంది. ఈ మంత్ర జపం అయ్యాక ఆ శివలింగాన్ని తుడిచి పక్కన పెట్టి ఆ పసరు 3 సార్లు చేతిలోకి తీసుకుని గుటుక్ గుటుక్కని నేను తాగేస్తే నాకు 1000 ఏళ్ళు నవయౌవనం వస్తుంది. వెయ్యి ఏళ్ల తర్వాత వడ్డీ నాకు